ఆ నాట్యం ఎలా ఉందంటే, పాదాభిగతి సప్త పాతాళముల తోడ ఉర్వీ కటాహ ముర్రూతలుగా నిర్భరతర జటానికి రంభ కంబులు చదరి బ్రహ్మాండంబు చంపవెట్ట మాహర్గళ స్తంభ పరివర్తనంబుల దిక్చక్రవాళంబు త్రివ్విపడగా పితత నిశ్వాస మారుత వర్తనంబుల పృథ్వీధరంబులు పెల్లగిల్ల ఢమరుఢాన్నాదముల సముద్రములు కలగ ఆరభటి బుత్తి తాండవం అవధరించే ప్రళయవేళ మహాకాల భైరవుండు. ఆ మహాకాల భైరవుడు కాళరాత్రి చూసి ఆశ్చర్యపోయేటట్లుగా నాట్యం చేశాడు, దాన్నే ప్రళయ తాండవం అంటారు. మొదట ఆ నాట్యం ప్రారంభించగానే ఆయన పాదమెత్తి వేసేట, వెయ్యగానే ఈ భూమంతా ఒక్కసారి అల్లల్లాడింది. భూమి అల్లల్లాడింది అంటే దాని కింద తలవితల సుతల రసాతల పాతాళాది సప్త లోకములు కూడా అల్లల్లాడి అదిపోయాయి. ఇక ఆ తర్వాత ఆయన విసిరినటువంటి ఆ జటాజూటానికి బ్రహ్మాండాలన్నీ కూడా చెదిరిపోయాయట. మాహర్గళ స్తంభ పరివర్తనంబుల దిక్చక్రవాళంబు త్రెవ్వి పడగా ఆయన చేతి విసురులు విసిరి నాట్యం చేస్తుంటే ఆ వేళ్లు తగిలి దిక్కులు చీలిపోతూ ఉన్నాయట. ఇక ఆ నాట్యంలో వచ్చినటువంటి గాలికి పృథ్వీధరంబులు పెల్లగిల్లా పర్వతాలు పెల్లగిలి పడిపోతున్నాయి. ప్రకృతిలో వచ్చినటువంటి మహాభీభత్స చైతన్యమే కాలభైరవుని యొక్క ప్రళయ తాండవ కేళి నర్తనం అన్నమాట. డమరుఢాన్నాదముల సముద్రములు కలగా ఆయన ఉగ్రమైనటువంటి నాదాలతో డమరుకాన్ని మ్రోగిస్తూ ఉంటే సముద్రములన్నీ కలగిపోతున్నాయి. ఆరభటి వృత్తి తాండవం అవధరించే, ఆరభటి వృత్తితో తాండవం చేశాడు. నాట్యంలో ఆర్భటి వృత్తి అని చెప్పబడేది తాండవానికి వాడతారు. తాండవం అంటే ఉద్ధతమైన నృత్యాన్ని తాండవం అంటారు, లాలిత్యమైనటువంటి నృత్యాన్ని లాస్యం అంటారు. ఇక్కడ ఉద్ధతతో తాండవం చేసినప్పుడు అక్కడ వాడబడే వృత్తి ఆర్భటి, అదే లాస్యానికి వాడబడే వృత్తి కైసికీ వృత్తి అంటారు. అందులో సౌమ్యత ఉంటుంది, దీనిలో ఉగ్రత్వం కనబడుతుంది అనమాట. ఆ ఉద్ధతితో ఆర్భటి వృత్తితో ప్రళయ తాండవం చేశాడు కాలభైరవుడు. అలా తాండవం చేసిన తర్వాత అలసిపోయేట, అభవుడభంగి తాండవం వాడి డస్సి డప్పిగొని అరగింప కాండంబు వెదకి కనడయ్యను సప్తలోకంబులందు తీయనివి జిహ్వకింపైన తేట నీరు. మొత్తం ప్రళయ తాండవం చేసిన తర్వాత అలసిపోయి దాహం వేసి నీరు తాగదామని చూస్తే అప్పుడున్నటువంటి ఏకారణమైనటువంటి సముద్ర జలం అంతా ఉప్పు నీరే, తాగడానికి తీయని నీరు లేదు. దాహం వేసినప్పుడు ఎంత నీరున్నా చుట్టూ అది సముద్రపు నీరైతే అది దాహం తీర్చదు, ఉప్పు నీరుతో దాహం తీరుతుందా? కనుక తీయని తేట నీరు జిహ్వకింపైనది ఎక్కడుందా అని వెతుకుతున్నట్ట. వెతుకుతూ ఉంటే కనబడింది కాశీక్షేత్రము. ఎందుకంటే మహాప్రళయ వేళల్లో కూడా నశించకుండా ఉండేటువంటి అవనీ ఖండము ఏది అంటే కాశీక్షేత్రం ఒక్కటే. అది మాత్రమే త్రిశూలంతో శివుడు పట్టి నిలుపుతాడు అని చెప్పారు. అంటే భూమి అంతా మునిగిపోయినప్పటికీ కూడా కాశీక్షేత్రం గొడుగు వలె పైన తేలుతూ ఉంటుంది, ఈ కాశీకి ప్రళయ కాలంలో కూడా నాశనం లేదు అని వర్ణించారు. పరిశీలించి చూస్తే చారిత్రకంగా కూడా ఎన్నో మహానగరాలు రూపురేఖలు మాసిపోయి వాటి ప్రభ తరిగిపోయింది, గాని అత్యంత ప్రాచీనమైన కాశీనగరం మాత్రం ఇప్పటికీ ప్రభ దాని యొక్క గరిమ తగ్గలేదు. అయితే జనాభా పెరుగుదల విశాలత వీటన్నిటి వల్ల కొన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా కాశీక్షేత్రం యొక్క ప్రాభవం మాత్రం తరగదు, తరగలేదు కూడా. ఆ విధమైనటువంటి కాశీక్షేత్రం ఒక్కటే ఆయనకు కనబడింది ఆ ప్రళయకాల వేళ. ప్రళయకాలంబునందును పసిమి చెడక నిలిచి ఉన్నది కాశీపురముగా నిశ్చయించి అరిగే ఈశానుడు అను సమాహ్వయము దాల్చి ఘన పిపాసాతి అంధక ధనుజ వైరి. ఆ కాలభైరవుడు అంటే రుద్రాంశ సంభూతైనటువంటి వాడు, మారుటి రుద్రుడు, మరో రుద్రుడైనటువంటి ఆ స్వామి ఈశాన నామంతో ప్రవేశించాట కాశీక్షేత్రంలో. అంటే సౌమ్యుడై ప్రవేశించాడు, ఈశాన రూపంతో కాశీక్షేత్రంలో ప్రవేశించాడు. అక్కడ ఏదైనా తీయని నీరు దొరుకుతుందేమోనని. ఆ ప్రళయ వేళల్లో గంగాది నదులు కూడా ఉండవు, కేవలం ఆ నేలలో ఎక్కడైనా తీయని నీరు దొరుకుతుందేమో అని వెళ్ళాడు. వెళుతూ ఉంటే చుట్టూ ఆ కాశీక్షేత్రాన్ని చూసి ఆనందించాడు ఆయన కూడా. ఎటువంటి క్షేత్రం ఇది అని మనస్సులోనే ఆ కాశీక్షేత్ర వైభవాన్ని స్మరిస్తున్నాడు. సంసార సస్య బీజముల కూషర భూమి నిర్వాణ లక్ష్మికి నిలువనీడ అల్ల నేరుడి దీవి కవతంస కుసుమంబు కమధేనువు ముక్తి కాములకును. ఇది ఒక బీడు భూమి అన్నారు కాశీక్షేత్రాన్ని. బీడు భూమి అంటే అర్థం ఏమిటంటే ఎటువంటి విత్తనం వేసినా పండకుండా ఉంటుందిట. ఎటువంటి విత్తనాలు పండకుండా ఉంటాయంటే మళ్ళీ జన్మ బీజాలు గాని వేస్తే అవి పండకుండా చేసింది కాశీక్షేత్రం. అంటే జన్మ బీజాల పాలిటి ఊషర క్షేత్రము, అంతేగాని మోక్ష బీజాల పాలిటి మాత్రం ఒక సారవంతమైనటువంటి క్షేత్రమే. జన్మ బీజాలకు మాత్రం అది ఊషర క్షేత్రము. నిర్వాణ లక్ష్మికి నిలువ నీడ మోక్షలక్ష్మి శాశ్వతంగా కొలువు దీరినటువంటి చోటు కాశీక్షేత్రము. అల్ల నేరుడు దీవి కవతంస కుసుమంబు. నేరుడు దీవి అంటే జంబూద్వీపం. ఈ భూఖండం మొత్తం కూడా జంబూద్వీపంగా వర్ణించారు మన శాస్త్రవేత్తలు. ఈ జంబూద్వీపంలో భరతవర్షం భరతఖండం అని మనం చెప్పుకుంటున్నాం. అందులో కాశీక్షేత్రం. ఈ జంబూద్వీపం అనే చెప్పబడేటువంటి ఈ భూఖండానికి అంతటికి కూడా అవతంస కుసుమంబు, శిరస్సుపై పెట్టుకున్న కుసుమ వలె ప్రకాశిస్తున్నటువంటిది కాశీక్షేత్రము. కామధేనువు ముక్తి కాముకులకు, ముక్తిని కోరుకునే వారందరికీ కూడా కామధేనువు వంటిది అంటే కావలసింది వెంటనే ఇవ్వగలిగేటువంటి దివ్యక్షేత్రం. విహరణ స్థానంబు విశ్వనాయకునకు కళ్యాణములకాది కారణంబు. విశ్వనాయకుడైన విశ్వేశ్వరుడు విహరించేటువంటి చోటు అది. కళ్యాణములకన్నిటికీ కూడా ఆది కారణమైనటువంటిది. కట్టు కంబము డుంఠి గంధద్యుపమునకు. ఒక ఏనుగుని ఒక కట్టుకు కట్టేస్తారు, అలాగే ఇక్కడ ఒక ఏనుగు తనంత తాను కట్టుకుపోయింది. ఆ ఏనుగు ఏదంటే డుంఠి గంధద్యుపమునకు. డుంఠిరాజు అనేటువంటి ఏనుగుట, అంటే డుంఠి గణపతి ఇక్కడ కట్టుబడిపోయాడు కాశీక్షేత్రంలో. కట్టు కంబము డుంఠి గంధద్యుపమునకు ప్రణవాక్షరము పరబ్రహ్మమునకు. ఆ పరబ్రహ్మము ప్రణవాక్షరముగా దీపించినట్లుగా కాశీక్షేత్రం ప్రకాశిస్తున్నది. ఎద్ది ఆ కాశికాపురికి ఎగుదెంచే పసిడిలా తాపు గోలయు పల్ల జడలు అసిత గళమూలమును త్రిశూలాయుధంబు జాలనొప్పంగ తపసి వేషమున హరుడు. ఆ విధంగా రుద్రుడైన కాలభైరవుడు ఈశాన నామంతో తపసి వేషంతో ప్రవేశించాడు కాశికానగరంలో. అక్కడ ఉన్నటువంటి శంకరుణ్ణి దర్శించాడు విశ్వేశ్వర జ్యోతిస్వరూపాన్ని. అంటే అందులోంచే వచ్చినవాడు కదా తాను. అందువల్ల ఆ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని చూసి నిర్మల జ్యోతిర్మయలింగాకారు సహస్ర కలసాభిషేకంబు చేయను తత్పాద తీర్థ ప్రసాద ఉదకంబులు ఆస్వాదింపను దలంచి అని దాహం తీర్చుకోవాలన్న కోరిక గన్నా ఇప్పుడు ఆ శంకరుణ్ణి చూడగానే సహస్ర కలసాలతో అభిషేకం చేయాలన్న కోరిక పుట్టిందట. అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తాగాలనుకున్నాడు. ఎందుకంటే మామూలుగా నీరు తాగితే నీరే, ఆ నీరు శివునికి అర్పణ చేసి తీసుకుంటే తీర్థం అవుతుంది. తీర్థం అంటే తరింపజేసేది అని. ఎవరైనా తాగేది నీరే గాని శివుడికి అర్పించి తీసుకున్నది తరింపజేస్తుంది. అంటే మన సూక్ష్మ ప్రపంచాన్ని తరింపజేస్తుంది, మన యొక్క కర్మ సంచయాన్ని కలిగి వేస్తుంది, తరింపజేసేటువంటిది కనుక తీర్థం అన్నారు. అటువంటి తీర్థాన్ని పానం చేయాలనుకున్నాడు, కానీ అభిషేకించాలన్న నీరు అక్కడ కనబడట్లే. వెంటనే ఏం చేయాలని ఆలోచించి శివ ప్రేరణ చేత ఆయన తన త్రిశూలాన్ని తీసుకుని చేతో జాత విరోధి కాశీనగరీ క్షేత్రోపకంఠంబునన్ శాతాగ్రంబుగు శూలమూది ధరణీ చక్రంబు భేదించుచున్ పాతాళంబులు గ్రొచ్చుచున్ని గడినా భవ్యాయుధంబు ఆవృతి శ్రోతోభారము సోకునట్లుగా దృఢస్ఫూర్తి ప్రభావంబునన్. జలం కోసమని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి వాడి అయిన త్రిశూలాన్ని ఎత్తి భూమి మీద ప్రయోగించేట ఆ కలభైరవుడు ఈశానుడు. వెంటనే ఆ త్రిశూలం చొచ్చుకు వెళ్ళిపోయింది. అతల వితల సుతల రసాతలాదని చెప్తారు కదా, అలాగా ఆ కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ఆ పృథ్వీ యొక్క లోతులకు వెళ్ళిపోయింది ఆ శూలం. వెళ్ళి ఎక్కడ గుచ్చుకుందో ఆ గుచ్చుకోగానే ఆ లోతుల నుంచి పైకి ఎగజిమ్మింది తీయని జలధార. దృఢముగానూది శూలంబు దివిచ హరుడు తిమిచినప్పుడ తన్ మహావివర సరణి ఏడు పాతాళములు దాటి ఇలయు దూరి అమరము తాకి అవరణంబుధార. ఆ వేసినటువంటి శూలం వల్ల ఏర్పడ్డ రంధ్రము ద్వారా జలధార పైకి ఎగసి ఆకాశాన్ని తాకిందట. అలాంటి జలధార ఎంత చక్కగా ఉంది అంటే శుద్ధ స్ఫటిక నిర్మలంబును శరజ్యోత్న స్వచ్ఛంబును శశికంఠ సంకాశంబును సుధాధారా మధురంబును పాటలీ కుసుమ సౌరభంబును అయిన ఆ వారిపూరంబు వెండి తీగయు బోల ఎగసినా. అది చూడడానికి శుద్ధ స్ఫటికము వలె ఉన్నది. శరజ్యోత్స్నా స్వచ్ఛంబును శరత్కాలపు వెన్నెల వలె తెల్లగా స్వచ్ఛంగా ఉన్నది. శశిఖండ సంకాశంబును చంద్రుని వలె చంద్రలేఖ వలె ప్రకాశిస్తున్నటువంటిది. ఇది దాని కాంతి. ఇక దాని మాధుర్యం ఎలా ఉంటుందంటే సుధాధారా మధురంబును అమృతము వంటి మాధుర్యంతో వాసన ఎలా ఉన్నదంటే పాటలీ కుసుమ సౌరభంబును, పాటలీ కుసుమల వాసన. పైగా అది దివ్య కుసుమాల వాసనలు వెదజల్లుతూ దివ్యత్వాన్ని కలబోసినటువంటి జలధార వచ్చింది. వెండి తీగ ఇవ్వబోలే ఒక వెండి తీగలాగా పైకి ఎగసినటువంటి ధార. అటువంటి ఆ ధారలో ఉన్న జలాన్నంతటినీ కూడా సహస్రధారాకల సంబున సహస్ర వారంబులు పంచాక్షరి పంచబ్రహ్మ శతరుద్రియ ప్రణవ అఘోర పాశుపతాది మంత్రంబులు ఉచ్చరించుచూ విశ్వేశ్వర శ్రీమన్ మహాదేవు దివ్యలింగంబును అభిషేకించే ఆ కాలభైరవుడు ఆ జలధారలతో సహస్రధారా కలశాలు ఏర్పాటు చేసి అభిషేకం చేసేట. ఈ ధారా కలశాలు అఖండ ధారగా పడుతూ ఉంటాయి శివుడి మీద. ఆ విధమైన కలశాలు కొన్ని ఉంటాయి, అంటే పోస్తూ మధ్యలో ఆగకుండా ధార నిరంతరం శివుడి మీద పడేటట్లుగా చేసే ధారాపాత్రలు ఉంటాయి. అటువంటి ధారాపాత్రలు తీసుకుని 1000 కలశాలతో అభిషేకం చేసేట. పైగా 1000 మార్లు అభిషేకం చేశాడు. ఈ అభిషేకం చేసేటప్పుడు వాడబడే మంత్రములన్నీ కూడా రుద్రమంత్రములు, శతరుద్రీయం అంటారే ఆ రుద్ర నమక మంత్రములు. వీటితో పాటు పంచాక్షరి పంచబ్రహ్మ మంత్రములు, పంచబ్రహ్మ మంత్రములు అంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని చెప్పబడేటువంటి పంచబ్రహ్మ మంత్రములు, కేవల ప్రణవము పాశుపత మంత్రములు ఇవన్నీ కలబోసి సాంగోపాంగంగా ఆ శివునకు అభిషేకం చేశాడు కాలభైరవుడు. అలా దివ్య జలములతో అభిషిక్తుడైనటువంటి విశ్వేశ్వర స్వామికి నమస్కారము. కాశీక్షేత్రంలో చేయవలసిన ప్రధాన కృత్యాలలో మణికర్ణికా స్నానము, విశ్వేశ్వరార్చన, విశ్వేశ్వర కథాకర్మనము ఇవి ప్రధాన కృత్యములని చెప్పి అందులో విశ్వేశ్వరుని పూజ ఎంత మహిమాన్వితమో వర్ణించి చెప్తున్నాడు కుమారస్వామి. పూజ చేసేటప్పుడు మనం ప్రధానంగా పంచోపచార పూజ అని చేస్తాం. పంచోపచారములు అంటే పంచభూతాలకి సంబంధించిన ఉపచారములు అనమాట. గంధం పూయడం పృథ్వీతత్వానికి సంకేతం, కుసుమం ఇవ్వడం ఆకాశతత్వానికి సంకేతం, ధూపాన్ని అందజేయడం వాయుతత్వానికి సంకేతం, దీపాన్ని వెలిగించడం అగ్నితత్వానికి సంకేతం, అలాగే అమృతము దానికి సంకేతంగా మనం ఆహారాన్ని నివేదన చేస్తాం. ఇలా పంచభూతాలని కూడా సమర్పించడంలో జలతత్వం మొదలైనవి కూడా ఈ ఉపచారముల్లో కలిసి ఉంటాయి. ఈ పంచ ఉపచారముల విస్తృతే షోడశోపచారాల్లో కనిపిస్తుంది. షోడశోపచారములు అంటే 16 ఉపచారములు. ఈ 16 సంఖ్య కూడా పూర్ణత్వానికి సంకేతం, పూర్ణంగా పరమేశ్వరుని అర్చించడం అనేటువంటిది. ఇవి కాక 64 ఉపచారములు కూడా చెప్పారు. అయితే ఈ ఉపచారాలన్నీ ఎందుకోసం చేస్తున్నాం? నిజంగా భగవంతుని కోసమా? ఆయనకి అవన్నీ అవసరమా? అంటే ఈ ఉపచారాలన్నీ కూడా మన దేహం మన మనస్సు అనుభవిస్తున్నటువంటివి. అన్నాన్ని నివేదించడం గాని, జ్యోతిని వెలిగించడం గాని, ధూపము గాని, ఇత్యాదులన్నీ కూడా మన పంచేంద్రియములతో మనం అనుభవిస్తున్నటువంటివి. అలాగే మనస్సు కూడా ఈ ప్రపంచం నుంచి ఏవైతే అనుభవిస్తుంటుందో అవే మన ఇక్కడ ఉపచారాల్లో పెట్టేం తప్ప ఇవి భగవంతునికి సమర్పించడం అంటే ఆయనకు అవసరమే కాదు, భగవంతుడే ఇవన్నీ ప్రసాదించినవాడు. ఆ ఎరుక మనకు కలగడానికి వాటిని ఈశ్వరార్పణం చేయడం అనమాట. అంటే మనం ఏవైతే అనుభవిస్తున్నామో, భోగాల్ని స్వీకరిస్తున్నామో, అవన్నీ కూడా భగవంతునికి సమర్పించడం వల్ల ఏమవుతున్నాయి, అవన్నీ పవిత్రతం అయిపోతున్నాయి, శుభంకరంగా మారుతున్నాయి. అంతేకాక స్వామి ఇవన్నీ నీ వలన మాకు లభించినవి అని తెలుసుకోవడం అవుతుంది. అదే నివేదన అంటే అర్థం, భగవదర్పణం అనమాట. మనం ఏవి అనుభవిస్తున్నామో అవి భగవంతుడికి అర్పించడం వల్ల వాటికి భగవంతుని ముద్ర ఏర్పడుతుంది. తద్వారా మనం అనుభవించేవి మనకు ప్రమాదకరంగా కాకుండా మనల్ని ఉద్ధరించే విధంగా పరిణమిస్తాయి. ఆ కారణం చేతనే భగవంతునికి పంచభూతాత్మకమైన ప్రాకృతిక పదార్థాలు మనం అనుభవించేవి నివేదించడం, ఆయనకి మేలుకొలుపులు ఆయన్ని నిద్రపుచ్చడాలు కూడా మన యొక్క అవస్థలను పునీతం చేసుకోవడానికి, ప్రతి అవస్థలో ఆయన దర్శించడానికి. ఇటువంటి దర్శనంతో ఇటువంటి తత్వంతో భగవంతుడిని పూజించాలి. అదే ఈశ్వర పూజలో ఉండే పరమార్థం. ఆ పూజ సాక్షాత్తు విశ్వేశ్వరుడికే చేస్తే ఇంకా చెప్పడానికి ఏముంది. అందువల్ల విశ్వేశ్వర పూజ మహా ఫలాన్వితమని మహా మహిమాన్వితమని కుమారస్వామి చెప్తూ ఇంకా కాశీక్షేత్రంలో ఉండేటటువంటి వారు పాటించవలసినటువంటి స్థితుల్ని వర్ణిస్తూ, మరి ఆస్తిక్య బుద్ధి వినయంబు మానావమానంబుల వికృతిలేమి అకామిత్వంబు అనౌజ్యత్యంబు అహింస అప్రతిగ్రహ వృత్తి అదాంభికత్వము అలుబ్ధత అనాలస్యంబు అపారుష్యంబు అధీనత ఆదిగాగుల గుణంబులు అని చెప్తున్నాడు. మొదటిది ఆస్తిక్య బుద్ధి, ఇది చాలా ప్రధానం. ఏ క్షేత్రవాసికైనా ప్రధానమైనది ఆస్తిక్య బుద్ధి, అందులో కాశీక్షేత్రంలో మరీ ప్రధానం. ఆస్తిక్య బుద్ధి అంటే శాస్త్రాదుల యందు శ్రద్ధ కలిగి ఉండడాన్ని ఆస్తిక్యత లేదా ఆస్తికత అంటారన్నమాట. ఒక్కొక్క క్షేత్రంలో గాని తీర్థంలో గాని మనం సేవ చేసేటప్పుడు భగవంతుని నమస్కరించేటప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ, ఆ ఏకాగ్రత ఏదైతే ఉంటుందో అది ఆస్తికత, అది ప్రధానం. అది లేకపోతే ఆ తీర్థయాత్ర సిద్ధించదు. కనుక మొదటిదిగా చెప్తున్నటువంటిది ఆస్తిక్యం అని చెప్పారు. రెండవది వినయ భావం, అంటే అణకువ కలిగి ఉండుట అనేటువంటిది, ఆ వినయంతో సేవించుకోవాలి. మూడవది మానావమానంబుల వికృతిలేమి, ఇది ఒకటి. అంటే అహంకార త్యాగం అన్నమాట. ఒకరు గౌరవించారు కదా అని పొంగిపోవడము, అలాగే ఒకరు అగౌరవించారు కదా అని బాధపడము, రెండూ పనికిరాదు. అంటే ఇదంతా అహంకార త్యాగానికి దారి తీసేటువంటి మానసిక శిక్షణ అన్నమాట. మానావమానంబు వికృతులేమి, మానము గాని అవమానము గాని రెండింటి ద్వారా వికారము పొందకుండా ఉండగలిగే స్థితి అవసరం. క్షేత్రయాత్ర చేసేటప్పుడు పట్టుదలగా వీటికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కూడా, కానీ వాటిని పరీక్షలుగా తలంచుకుని నిష్ఠ కలిగి ఉండాలి. అందుకే మానవమానములందు వికారములు పొందకుండా ఉండే స్థితి. ఇది జీవనయాత్రలో కూడా అవసరమే. జీవనయాత్రలో మనం పాటించలేకపోవచ్చు, కానీ కనీసం తీర్థయాత్ర సమయంలోనైనా ఈ నియమాన్ని పాటించాలి. ఆ తర్వాత విషయం అకామిత్వంబు, కోరిక లేకుండా ఉండడం. క్షేత్రంలో ఎటువంటి ఐహికమైన వాంఛలు పనికిరావు, కేవలం పారమార్థిక సాధన ఎందే కేంద్రీకరించి ఉండాలి బుద్ధి. కనుక అకామిత్వంబు అని చెప్తున్నాడు. తర్వాత గుణము అనౌద్ధత్యంబు, ఉద్ధతత్వం అంటే మిడిసి పడడం అంటారే అది. నాకు ఫలానా సంపద ఉందని గాని, నాకు పాండిత్యం ఉందని గాని గర్వించే స్వభావం లేకుండా ఉండాలి, దాన్ని ప్రకటించకుండా ఉండాలి, అదే అనౌద్ధత్యంబు అంటే. ఆ తర్వాత గుణము అహింస అని. అహింసకు నిర్వచనం మనస్సు చేత గాని, మాట చేత గాని, శరీరం చేత గాని ఏ ఒక్కరిని ఇసుమంత కూడా బాధ పెట్టకపోవడాన్ని అహింస అంటారు. ఈ అహింసని పాటించి తీరాలి క్షేత్రంలో. ఆ తర్వాతది అప్రతిగ్రహ వృత్తి, ఇతరుల నుండి ఏది స్వీకరించకూడదు. స్వీకరించేమా అదొక భారం పడుతుంది. అందువల్ల క్షేత్రవాసంలో అప్రతిగ్రహ వృత్తి చాలా అవసరం. ఇతరుల నుంచి మనం ఏది ఇవ్వకుండా పుచ్చుకుంటే ఏమొస్తుందంటే వారి యొక్క పాపాన్నో పుణ్యాన్నో పంచుకున్న వాళ్ళం అవుతాం. అది మళ్ళీ కడుక్కోవాలంటే మళ్ళీ బోలెంత తపస్సు చేయాలి. కనుక క్షేత్రంలో తపస్సు వృధా చేసుకోరాదు, కనుక అప్రతిగ్రహంగా ఉండాలి. ఆ తర్వాతది అదాంబికత్వము, డాంబికత్వం పనికిరాదు. అంటే తీర్థయాత్రలు వెళుతున్నాం గనక ఏ నగలు వేసుకోవాలి, ఏ పట్టు చీరలు వేసుకోవాలి, ఏ అలంకారాలు ప్రకటించాలి అనే బుద్ధి తీర్థయాత్రలో ఉండకూడదు. నిరాడంబరంగా ఉండాలి, డాంబికత్వం పనికిరాదు అక్కడ. ఆ తర్వాత గుణము అలుబ్ధత, అంటే పిసినారితనము లేకుండా ఉండాలి క్షేత్రంలో. దీనుల్ని చూసినా, సరైన యోగ్యుల్ని చూసినా మన దగ్గర ఉన్నది ఇవ్వగలగాలే తప్ప అందులో పిసినారితనాన్ని చూపించకూడదు. కేవలం ధన విషయంలోనే కాదు, అనుష్ఠాన విషయంలో కూడా అలుబ్ధత వహించి ఉండాలి. అంటే లుబ్ధత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోని, అంటే లోభాన్ని అనుసరించరాదు అని. అనాలస్యంబు, ఇది కూడా తీర్థయాత్రలో చాలా అవసరమైనటువంటి విషయం. ఆలస్యం అంటే బద్ధకం అనమాట. అనాలస్యం అంటే బద్ధకం లేకుండా ఉండడం. ఎందుకంటే అక్కడ వాతావరణాలు ఇవన్నీ చూస్తే కాసేపు పడుకోవాలనిపించవచ్చు, చక్కటి కాలం దాటిపోతూ ఉంటుంది, దాన్ని నిద్రలో గడిపేద్దామని కోరిక పుడుతుంది. అలా కాకుండా అనాలస్యంబు, బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రతి క్షణాన్ని ఆ తీర్థంలో ఉన్నంతకాలం వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, తపస్సుగా భావించాలి. అటువంటి అనాలస్యం కావాలి. తర్వాత అపారుష్యంబు, ఇది ఒకటి చాలా ప్రధానమైన గుణము. పారుష్యము అంటే కఠినంగా మాట్లాడడం, అవతలి వాళ్ళ మనస్సు నొప్పించేటట్లు మాట్లాడడం. అలా కాకుండా సౌమ్యంగా, హితంగా, ప్రియంగా, మనోరంజకంగా, ప్రసన్నంగా, స్నేహశీలంగా మాట్లాడడాన్ని అపారుష్యము అంటారు. ఆ విధంగా మాటను కూడా సంస్కరించుకోవాలి క్షేత్రంలో. అధీనత అని తర్వాతది, అంటే బేలతనం పనికిరాదు. అయ్యో నేనేం చేయగలను అనేటువంటి బేలతనము, దైన్యత్వము ఉండరాదు. ఎల్లవేళలా ఉత్సాహంగా, ఉల్లాసంగా క్షేత్రయాత్ర చేయాలి. ఇటువంటి ఆదిగా గల గుణములు, ఇంకా ఎన్నో గుణాలున్నాయి. అంటే ఏవైతే దైవీ గుణములు, సద్గుణములు అని చెప్పబడుతున్నాయో వాటిని నూటికి నూరు పాళ్ళు తూచా తప్పకుండా తీర్థయాత్రలో సేవించాలి అని కుమారస్వామి అగస్త్యునికి చెప్తూ, ఆదిగా గల గుణంబులు కాశీతీర్థవాసికి అవశ్యంబును సంభావనీయంబులు, అంటే తప్పకుండా పాటించవలసినవి అన్నారు. అంతేగాని వీలైతే పాటించండి అని చెప్పేవి కాదు, తప్పనిసరిగా పాటించవలసినటువంటి తీర్థ నియమములు అని చెప్పి, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను అగస్త్య అంటున్నాడు కుమారస్వామి. కలశ సంభవ వ్యాసుండు కాశీ మీద ఏల కోపించు చెప్పుమంచు ఈ వడిగితివి, బాదరాయణ కోప ప్రపంచమునకు కారణము చెప్పెదను విను గారవమున. నువ్వు అడిగేవే వ్యాసుడు కాశీ మీద ఎందుకు కోపగించుకున్నాడని, ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాను అన్నాడు. నీ కథ అర్థం కావడానికి కావలసినటువంటి విషయమంతా ఇప్పటి వరకు చెప్పాడు. తీర్థయాత్రికి ఉండవలసినటువంటి, తీర్థవాసికి ఉండవలసినటువంటి నియమాలు ఇవి. వాటిని ఉల్లంఘిస్తే ఏమవుతుంది అనడానికి ఉదాహరణే వ్యాసుడు కాశీ మీద కోపించినటువంటి ఘట్టము, దాన్ని చెప్తున్నాను విను అని కుమారస్వామి చాలా ఉత్సాహంగా అగస్త్యునితో చెప్తూ ఉన్నాడు. త్రిశవణ స్నానంబు తీర్చు భాగీరథి శివధర్మములు చెప్పు శిష్యతతికి ఉదర పోషణము చేయును మాధుకర వృత్తి లింగార్చనంబు కల్పించు నియతి ముక్తి మంటప మధ్యమున పురాణము చెప్పు పంచాక్షరంబు జపంబు సేయు భూతి సర్వాంగకముల సముద్ధూళించు ధరించు రుద్రాక్షధామకములు శృతులు నాల్గెర్పరచినట్టి సూక్ష్మ బుద్ధి బ్రహ్మ సంవేది ఆది పురాణకర్త భారతాఖ్యాన సంహిత ప్రథమ సుకవి గంధవతి పట్టి ఆనంద కాననమున అని కాశీక్షేత్రంలో వ్యాసుడు ఎలా కాలం గడుపుతూ ఉన్నాడో చెప్తున్నారు. ఈ ఘట్టాన్ని వ్యాసుడే రచించాడు స్కాంద పురాణంలో కాశీఖండంలో. దాన్ని తెలుగులో అత్యంత మనోహరంగా అందిస్తున్నాడు శ్రీనాథుడు. ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే క్షేత్రవాసికి లేదా ఆధ్యాత్మిక సాధకునికి కావలసిన నియమాలు ఎలా ఉంటాయో చక్కగా కథారూపంలో చెప్తున్నారు. పైగా శివధర్మాన్ని ఎలా పాటించాలో ఎంతో చక్కటి వివరణతో అందజేస్తున్నారు ఇందులో. త్రిశవణ స్నానంబు తీర్చు భాగీరథి, ఆ గంగా నదిలో శాస్త్రోక్తంగా నిత్యము స్నానం చేస్తూ ఉన్నట్ట వ్యాసదేవుడు. అఘమర్షణము అనేటువంటి మంత్రములతో నిత్యము గంగా స్నానము చేస్తూ శివధర్మములు చెప్పు శిష్యతతికి, అతని దగ్గర 1000 మంది శిష్యులు ఉన్నారు. పైల, సుమంత, జైమిని, వైశంపాయనుడు మొదలైనటువంటి వారు. వారందరికీ శివధర్మములు చెప్పు, ఆ శివ కథలు శైవ ధర్మముల్ని నిత్యం చెప్తూ ఉంటాడు వ్యాసదేవుడు. ఉదర పోషణము సేయును మాధుకర వృత్తి, ఉదర పోషణం అంటే కడుపు నింపుకోవడం కోసమే మాధుకర వృత్తిని పాటిస్తున్నాడు. మాధుకర వృత్తి అంటే భిక్షావృత్తి అని అర్థం అన్నమాట. ఇక్కడ సన్యాసికి వేసేది వేరు, దాన్ని భిక్ష అంటారు. ఆ నియమంలో ఉన్న బ్రహ్మచారికి తర్వాత సన్యాసికి ఇచ్చేటువంటి దాన్ని భిక్ష అంటారు. ముష్టి వేయడం వేరు, అలాగే దీనుడికి ఆహార పదార్థం ఇవ్వడం వేరు. కనుక భిక్ష అనే పదార్థం అందరికీ వాడకూడదు. సన్యాసికి భిక్ష వేయడంలో ఒక నియమం ఉంది. పుచ్చుకునే ఆయనకి నియమం ఉంటుంది, భిక్ష వేసేవారికి నియమం ఉంటుంది. ఈ బ్రహ్మచారి గాని సన్యాసి గాని వీరు తీసుకునే భిక్షకి మాధుకరము అని పేరు పెట్టారు. మాధుకరము అంటే మధుకరము అంటే తుమ్మెద అని అర్థం అన్నమాట. ఆ తుమ్మెద వంటి భిక్షావృత్తి గనక మాధుకరము అని, అంటే మధుకర సంబంధమైనది అని అర్థము. మధుకరం ఏం చేస్తుంది, తుమ్మెద ఒక పువ్వు దగ్గరికి వెళ్ళి దానిలో ఉన్న తేనెని తీసుకుంటుంది. ఆ తీసుకున్నప్పుడు ఆ పువ్వుని ఏమీ బాధించదు, అసలు తేనెని తీసుకుందా లేదో కూడా తెలియదు, అలా తీసుకుంటుంది. ఆ విధంగా గృహస్థుని బాధించకుండా, అతడికి నష్టం కలగకుండా, కష్టం కలగకుండా భిక్షను స్వీకరించడాన్ని మాధుకర వృత్తి అంటారనమాట. అలా మాధుకర వృత్తి చేసి ఉదర పోషణం చేసుకుంటూ ఉన్నాడు వ్యాసదేవుడు కాశీక్షేత్రంలో. ఆ తర్వాత నిత్యము చేసేటువంటి ప్రధానమైన నియమము లింగార్చనంబు కల్పించు నియతి, నియమంగా నిత్యము లింగార్చనం చేసుకుంటూ ఉన్నారు. ముక్తి మంటప మధ్యమున పురాణము చెప్పు, కాలాన్ని అంత చక్కగా గడుపుతున్నాడమంట వ్యాసదేవుడు. ముక్తి మంటపులో నిత్యం పురాణం చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు వ్యాస మహర్షి. సాత్యవతేయుండు వాగ్భుజా స్తంభంబు నాటంగోలి బుద్ధిమంతుండయుండే, ఎప్పుడైతే నందికేశుని ద్వారా వాగ్భుజా స్తంభనము జరిగిందో అప్పటి నుంచి బుద్ధిగానే ఉంటూ ఉన్నాడు వ్యాసదేవుడు. అంటే శివనింద ఇవన్నీ మాని కాశీక్షేత్రంలో బుద్ధిగానే ఉంటున్నాడు. కానీ కొంతకాలానికి కాశికానగరంబు మీద కోపించి బాధరాయి నుండి శపించుటకు కారణంబు మీర వివరించేదా, కాశీనగరంలో ఉంటూ ఆయన ఎందుకు కాశీనగరాన్ని శపించాడు, ఎందుకు క్రోధానికి వశమైపోయాడు అనేది తర్వాత చెప్తాను, దానికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయన్నాడు. అంటే ప్రతి మనిషి జీవితానికి అవసరమైన విషయాలు మరికొన్ని చెప్తున్నాడు ఇక్కడ కుమారస్వామి. ఇవి తెలుసుకుని తర్వాత ఆ కథ వింటే ఆ కథ నీకు ఇంకా బాగా అర్థమవుతుంది అగస్త్య అంటున్నాడు అనమాట కుమారస్వామి. కాశికా మహాత్మ్య విశేషాలని అశేషంగా వివరిస్తున్నాడు అనమాట ఇక్కడ. అది చాలా దివ్యమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. కాశీక్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉండాలి, వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, అక్కడ ఉండేటప్పుడు ఎలా ఉండాలి అనే నియమ సరళి ఉన్నదే అదంతా చెప్తున్నారు. ఇది ఏ తీర్థానికైనా వర్తిస్తుంది, ప్రత్యేకించి కాశీక్షేత్రానికి వర్తిస్తుంది. ముందు ఒక తీర్థానికి వెళ్ళేటప్పుడు ఆ తీర్థం యొక్క మహిమ మనకు తెలియాలి. ఎందుకంటే తీర్థంలో తిరుగాడేది శరీరమైనా ఆ తీర్థ ఫలం పొందాలంటే మనస్సు తిరగాలి. అక్కడ మనస్సు బయట ఉన్నటువంటి నీటినో నిప్పునో చూడడం కాదు, మనస్సు ఆ నీటిని అధివసించిన దైవాన్ని భావన చేయాలి. ఎందుకంటే మనస్సుకుండే ప్రధాన శక్తి భావన సంకల్పం. ఈ భావన సంకల్పము అక్కడున్న భగవంతునితో మమైకం జరగాలి తప్ప వస్తువుతో కాదు. కనుక కేవలం వస్తు దృష్టి అక్కడ పనికిరాదు. తత్ప్రాంతానికి వెళ్ళి అటువంటి దేవతా భావనతో బ్రతకాలి. అంతేగాని కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏముందండి ఒక శుభ్రత ఉన్నదా లేదా అక్కడ ఉన్నటువంటి వీధులన్నీ కూడా సందులు గొందులతో ఉన్నాయండి ఏమిటో మీరు చెప్తున్నారు గాని అనుభూతులన్నీ అక్కడ రావే అని అమ్మవాళ్ళు ఉంటారు. కానీ ఈ బాహ్య దృష్టి పనికిరా, తత్వ దృష్టి అవసరం మనకి. అక్కడ దాన్ని అంటి పెట్టుకుని సూక్ష్మ ప్రపంచం ఉంది. ఏ తీర్థానికి వెళ్ళినా ఆ తీర్థ మహిమ పురాణం చెప్తోంది, ఆప్తవాక్యమైన పురాణం చెప్తోంది. దానిని మననం చేసి ఆ తీర్థ సేవనం చేయాలి మనం. అంతే తప్ప బాహ్య దృష్టి పనికిరాదు, భావదృష్టితో తీర్థయాత్ర చేయాలి. అలా చేసినప్పుడు చక్కటి ఫలాన్ని ఇస్తుంది. అందువల్ల భావదృష్టి ఏర్పడడానికి కావలసిన నియమ సరళిని ఇక్కడ చెప్తూ ఉన్నాడు కుమారస్వామి. దానితో తీర్థయాత్రలు చేయాలి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్నో పుణ్యతీర్థాలు మనం అజ్ఞానం చేత కలుషితం చేస్తున్నాం. ఎందుకంటే అశుభ్రత అనేటువంటిది దైవాన్ని దరిచారనివ్వదు. ఆ అశుభ్రత బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశంలో రావడం. శుభ్రత యొక్క పరాకాష్ఠ దశని బోధించిన దివ్య దేశంలో అశుభ్రత చేస్తున్నారు. మూత్రములను నిష్ఠీవనమును జలమునందు విడవరాదు అని చెప్పారు. అంటే మలమూత్ర విసర్జన గాని ఉమ్ము వేయడం గాని ఇచ్చాదులు ఏ నది దగ్గరే చేయకూడదు. అలాంటి పుణ్య నదుల దగ్గరే మనం చేస్తున్నాం. బట్టలు ఉతకడం, అక్కడే ఉమ్మడం, ఇవన్నీ చేసి నీటిని క్షోభ పెడుతున్నాం మనం. ఇలాంటివి చెయ్యరాదని చెప్తున్నారు. చేస్తే మహాపాపం వస్తుంది. తీర్థమాడితే వచ్చే పుణ్యం అటు ఉంచి అలాంటి చోటకి చేస్తే మహాపాపం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విషయంలో ఒక అవేర్నెస్, ఒక అవగాహన ప్రతి మనిషికి కలిగించాల్సిన బాధ్యత ఉంది. అది ప్రభుత్వము తీసుకోవాలి, ప్రజలు తీసుకోవాలి, ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి ప్రతి వారికి కనువిప్పు కలిగించి తీర్థాల దగ్గర ఎలా నడుచుకోవాలని నేర్పాలి. అప్పుడు జలశుద్ధి, పాత్ర శుద్ధి, ప్రాంత శుద్ధి అన్ని ఏర్పడతాయి. ఈ అవగాహన కల్పించాలి, మందలించాలి. అవసరమైతే కఠిన శిక్షలైనా అమలు పరిచి వీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి జాగ్రత్తలతో తీర్థయాత్రలు చేయాలి, అవి ఏమిటో కుమారస్వామి చెప్తూ ఉన్నాడు అగస్త్యునితో. స్వామి అగస్త్యునికి కాశీక్షేత్ర వైభవాన్ని చెప్తూ ఇప్పటి వరకు సదాచారము, యోగము, కాలశక్తి మొదలైన వాటన్నిటిని వివరించి వ్యాసుడు కాశీ మీద ఎందుకు కోపగించుకున్నాడు అని అగస్త్యుడు అడిగితే, అది చెప్పే ముందు మరికొన్ని విషయాలు తెలుసుకోవాలయ్యా, కాశీ యొక్క మహత్వము, అక్కడ ఆచరించవలసిన విషయములు ఈ రెండు చెప్తున్నాను విను అని కాశికా మహాత్మ్య వర్ణన విశేషావశేషంబు వినుము అని చెప్తూ ఉన్నాడు కుమారస్వామి. కలుగని కాశీ శంభులింగములు కోట్లు విశ్వనాథుండు లింగంబు శాశ్వతుండు, కలుగని తీర్థములు కోట్లు కాశీ యందు అనగా మణికర్ణికయ తీర్థమని ఎరుంగు. కాశీలో శంభులింగములు కోట్లు, కోట్ల కొలది శంభులింగాలు ఉన్నాయి, అన్ని చూడలేదే అని బాధపడక్కర్లేదు. విశ్వనాథుండు లింగంబు శాశ్వతుండు, అందులో విశ్వేశ్వర లింగము అంటే విశ్వనాథ లింగము, అదే శాశ్వతమైనటువంటిది, దివ్యమైనటువంటిది అన్ని లింగముల్లోని. అలాగే కాశీలో కోటి తీర్థాలు ఉండొచ్చుగాక, కానీ గొప్ప తీర్థము మణికర్ణికా తీర్థము. విశ్వేశ్వరుడు మణికర్ణిక, లింగముల్లో విశ్వనాథ లింగము, తీర్థముల్లో మణికర్ణికా తీర్థం అన్నమాట. సేవ్యుడు విశ్వేశుడు స్నాతవ్యము మణికర్ణికా హృద జలౌఘము, శ్రోతవ్యంబులు శంభు కథా దివ్య పురాణములు కాశీ తీర్థమునందున్. కాశీ తీర్థంలో చేయవలసిన ప్రధానమైన మూడు నియమాలు చెప్తున్నాడు ఇక్కడ. మొదటిది ఏమిటి అంటే సేవ్యుడు విశ్వేశుడు, విశ్వేశ్వరుని సేవించాలి, అంటే ఆయన్ని అర్చించడం, ఆయన్ని ఆరాధించడం. రెండవది స్నాతవ్యము మణికర్ణికా హృద జలౌఘము, రోజు కూడా మణికర్ణికలో స్నానం చేసి తీరాలి. మూడవది శ్రోతవ్యంబులు శంభు కథా దివ్య పురాణములు, ఆ కాశీక్షేత్రంలో ఉన్నది నాళ్ళు కూడా శంభు కథా దివ్య పురాణములు, శంభు కథలు అంటే శంకరుని యొక్క కథలు, పురాణములు, వీటిని వింటూ కాలక్షేపం చేయాలి. ఈ మూడు ప్రధాన ధర్మములు అంటే విశ్వేశ్వర సేవన, మణికర్ణిక స్నానము, శివకథ, శివ పురాణముల యొక్క శ్రవణము, ఇవి సాగవలసిన నియమములు. వసింపవలయు యావత్ జీవమనురక్తి పరత వారణాసి పట్టణమున, వారణాసిలో ఎలా గడపాలంటే యావజ్జీవము ఇందులో నివసించాలి అనే అనురక్తితో నివసించాలట. అంటే అర్థం యావజ్జీవితం మనం నివసించలేకపోవచ్చు, కానీ ఉన్న కొద్ది రోజులైనా యావజ్జీవము నివసిస్తే బాగుండునే అనే తలంపుతో నివసించాలి. అంతేగాని ఎంత వేగం అక్కడి నుంచి వచ్చేస్తామా అనే తలంపుతో తీర్థయాత్ర చెయ్యరాదు, అటువంటి శ్రద్ధతో చేయాలి. చక్ర పుష్కరిణి నిచ్చలు తీర్థమాడంగ వలయు సంకల్పపూర్వకముగా, ఆ ఉన్నన్ని నాళ్లు కూడా చక్ర పుష్కరణి అంటే మణికర్ణిక, మణికర్ణిక యందు నిచ్చలు తీర్థమాడంగా నిత్యం స్నానం చేయాలి. అది కూడా ఎలాగ సంకల్ప పూర్వకముగా సంకల్పం చెప్పుకుని అందులో స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకోవాలండి అంటే చెప్పుకోవాలి. సంకల్పం దేనికి అంటే మనశ్శుద్ధి కోసం అవసరం అన్నమాట. సంకల్పం చెప్పేటప్పుడు తిథిని స్మరించుకుంటాం, నక్షత్రాన్ని స్మరించుకుంటాం, వారాన్ని స్మరించుకుంటాం, సంవత్సరాన్ని స్మరించుకుంటాం. వీళ్ళందరూ దేవతలు, సంవత్సర దేవత, తిథి దేవత, వార దేవతలు ఉంటారు, పక్ష దేవతలు ఉంటారు. కాలమంతా వివిధ దేవతామయంగా ఉంటుంది. కానీ కాలస్మరణ, దేశస్మరణ, తర్వాత పాత్రస్మరణ చేసుకోవాలి. వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఆ కాలదేవతలు, దేశదేవతలు, వంశదేవతలు కూడా అనుగ్రహిస్తారు. అందువలనే వాటిని స్మరించాలి. ఇది సంకల్పంలో ఉండే ఒక రహస్యం అన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా సంకల్పపూర్వకంగా మణికర్ణికలో స్నానం చేస్తామో తర్వాత అర్చింపవలయు గంధక్షతంబుల పుష్ప ఫలపత్రముల విశ్వపతి మహేషు, విశ్వేశ్వరుడైనటువంటి ఆ సదాశివ స్వామిని గంధాక్షతలతోని, పుష్పాలతోని, ఫలములతోని, పత్రములతోని అర్చించాలి. నిలుపంగవలయును నెరసుపాటులకుండ ఆత్మధర్మ స్వవర్ణాశ్రమముల, ఆ క్షేత్రంలో నివసిస్తున్నంత కాలమైన అంటే ఇప్పుడు చెప్పే ధర్మాలు అన్ని చోట్ల చెయ్యాలి, అన్ని చోట్ల కుదరకపోవచ్చు, గాని క్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రం ఇటు అటు తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. అంతేగాని అలాగు శుచి అయిన క్షేత్రమే కదండి, కాస్త పొరపాటు చేస్తే పర్వాలేదు అంటే మహాదోషం. అక్కడ చేయవలసింది ఏమిటంటే నెరసుపాటులకుండా ఏమాత్రము హద్దు తప్పకుండా ఆత్మధర్మ స్వవర్ణాశ్రమముల, వారి వర్ణమునకు వారి ఆశ్రమమునకు ఏవి విధింపబడ్డాయో ఆ ధర్మములనే పాటించాలి. అక్కడ వాటి నుంచి తప్పిపోయి పరధర్మాచరణ చేయకూడదు, స్వధర్మాన్ని అక్కడ ఆశ్రయించాలి. స్నాన మహిమంబు భక్తి తాత్పర్య గరిమ వినవలయు, అంతేకాకుండా అక్కడ పురాణముల ద్వారా, పెద్దల ద్వారా, పురాణార్థ విధుల వలన, పురాణార్థము తెలిసిన వారి ద్వారా అన్నాడు. కేవలం పురాణం తెలిస్తే చాలదు, పురాణార్థ విధులు కావాలి. అంటే పురాణం యొక్క మర్మం చెప్పగలిగేటువంటి వారి